తానరుల్ని పిలిచాం మనం. సామాన్యులు కాదు వీళ్ళు, సూర్యుడిని మించిన వేగంతో వెళ్ళగలిగేవారు, ఆకాశగమనం చేయగలిగేవారు, శత్రువుల్ని తీల్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ముందు సముద్ర తీరానికి వెళదాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని సుగ్రీవుడు మంచి సలహా ఇచ్చాడు. ఇంతవరకు మనం ఆంజనేయ స్వామి వారి దివ్య చరిత్రలో భాగంగా సుందరకాండకి సంబంధించిన దివ్య కథా విశేషాలు, అందులో ఉన్న కొన్ని అంతరార్థాలు చెప్పుకున్నాం. హనుమంతుడికి అనేక లీలలున్నాయి, చాలా కథలున్నాయి. పరాశర సంహితలో, మహాభారతంలో, అరణ్య పర్వంలో, ఆపై నారద పురాణంలో, శివపురాణంలో, ఇలా చాలా చోట్ల. అన్నిటికంటే సూత సంహిత, సౌనక సంహిత, సనక సనందనాదుల పేరు మీదుగా కొన్ని సంహితలు వీటిలో కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒకెత్తు. ఒక్క వాల్మీకి రామాయణంలోని సుందరకాండంతా ఒకెత్తు అన్నారు. ఈ సృష్టిలో ఎన్ని కావ్యాలైనా ఉండవచ్చు కాక, కానీ సుందరకాండతో సాటి వచ్చేది మరొకటి లేదు అని. సుతరాం అద్రియత ఇది సుందరహాని, చాలా సంతోషపెడుతుంది, మిక్కిలి సంతోషపెడుతుంది అని అర్థం. సుందరహ అంటే ఒక వ్యక్తిని చూడగానే సుందరుడిని ఎందుకంటున్నాం, అతని రూపం లేక ప్రవర్తన మనకి ఆనందం కలగజేసింది, మనల్ని సంతోషపెట్టింది కాబట్టి సుందరుడు అన్నాం. ఈ సుందరకాండ చదివినవాణ్ణి, అందులో ఉన్న కథాసారాంశం విన్నవాడిని, దీనిని మంత్రశాస్త్రంగా భావించి మననం చేసిన వాడిని బాగా సంతోషపెడుతుందట. అందుకే లింగాభట్టీయంలో ఈ మాట ప్రత్యేకంగా చెప్పారు. ఏమని? సుతరాం ఆద్రియత ఇతి సుందర, దృంగ్ ఆదరి అని అసలు ధాతువు అంటే మొత్తం మీద చాలా సంతోషపెడుతుంది, మిక్కిలి సంతోషపెడుతుంది, ఇంతకంటే సంతోషపెట్టేది మరొకటి లేదు. సంతోషం ఎలా వస్తుంది అంటే పదార్థానుభవం వల్ల కొందరికి వస్తుంది, మానసికమైన జ్ఞానం వల్ల కొందరికి వస్తుంది. అందులో సుందరకాండ ఇటు పదార్థానుభవానందాన్ని, మనస్సంబంధమైన ఆనందాన్ని రెండింటినీ ఇస్తుంది. కాబట్టి నిజమైన సుందర శబ్దానికి అర్హము కలిగిన కాండ అన్నారు దీనిని. బుధులు దీనిని రకరకాల వాణీలలో ప్రయోగం చేసి తత్ఫలితం పొంది చెప్పిన మాట ఇది. సాధారణంగా భోగం ఉంటే మోక్షం ఉండదు, మోక్షం ఉంటే భోగం ఉండదు. కానీ హనుమంతుడు, అమ్మవారు ఈ ఇద్దరు రెండూ ఇస్తారు అంటోంది సౌనక సంహిత. సౌనక సంహితలు ఏమన్నారంటే, యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః. శ్రీమారుతే సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ. భోగాలున్న చోట మోక్షం ఉండదు. లౌకిక సంబంధమైన సుఖాలు అనుభవించేవాడికి మోక్షం ఎలా వస్తుంది? ఇళ్ళు, వాహనాలు, స్త్రీలు, పురుషులు, ఇటువంటి సంపర్కాలతో తిరిగేటటువంటి వాడికి మోక్షం అంత తేలిక కాదు. మోక్షం రావాలంటే చాలా కష్టపడాలి. అదే భోగం కావాలంటే మోక్షం ఉండదు, మోక్షం కావాలంటే భోగం ఉండదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి. నాకు ఐహిక సంబంధమైన సుఖాలే కావాలి అనుకున్నవాడు అవే పొందుతాడు. కాదు, నాకు ఏహం వద్దు, పరం కావాలంటే పరమే వస్తుంది. కేవలం పరమే వచ్చిన వాడికి ఏ సంబంధమైన సుఖాలు ఉండవు. కాబట్టి ఇటు ఏహం ఇటు పరం రెండూ కావాలంటే హనుమంతుణ్ణి ఉపాసించండి. శ్రీ మారుతేహ సేవన తత్పరాణం, హనుమంతుడి సేవలో ఆరితేరిన వాళ్ళకి హనుమంతుని సేవ చెయ్యాలి, హనుమంతుని ఉపాసన చెయ్యాలి అనుకున్న వారికి భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ. ఇటు భోగం ఇటు మోక్షం రెండూ వచ్చి పడతాయి, వద్దన్న వచ్చి పడతాయి. ఇక్కడ ఒక అద్భుతమైన కథ ఉన్నది. శంకరాచార్యులు వారు హనుమంతుడి గురించి చాలా ప్రత్యేకమైన శ్లోకాలు రాశారు. అందులో ఎంత అద్భుతమైనదండి ఆయనకి జ్ఞానం, అసలు ఆయన ముట్టుకొని కోణం అంటూ లేదు. దారిత దశముఖ కీర్తి పురతో మమపాతు హనుమతో మూర్తి అంటాడు ఆయన. దశముఖుడి కీర్తిని హరించినవాడు, రావణాసురుడి కీర్తిమత్తం నాశనం చేసినవాడు ఎవడంటే హనుమంతుడే. హనుమంతుడు అంటూ లేకపోతే రాముడు నేను వెళ్ళి రావణుణ్ణి చంపలేనని చెప్పాడు సుస్పష్టంగా. హనుమంతుడి కీర్తి అంత గొప్పది, రావణుని కీర్తి మొత్తం హరించినవాడు ఆయన. అటువంటి హనుమంతుని మూర్తి నన్ను రక్షించుగాక అని ఆయన ఒక తమాషా చెప్పాడు. ఒక అద్భుతమైన కథ, శంకరాచార్య సంబంధమైన కథ ఒకటి ఉన్నదన్నమాట. ఒకప్పుడు శంకరాచార్యులు వారి దగ్గరికి ఒక పరమ సామాన్యుడు భిక్షుకుడు కటిక దరిద్రుడు వచ్చాడు. దారిద్ర్యంలో కూడా కొంతమంది ఏదో మామూలు దారిద్ర్యంతో ఉంటారు, కొంతమంది దారిద్ర్యస్య పరామూర్తి అన్నట్టుగా ఉంటారు. శంకరుడి దగ్గరకు వచ్చిన వాడు ఎలా ఉన్నాడంటే బట్టలు లేవు, గోచీగుడ్డ పెట్టుకున్నాడు, ఆ గోచీగుడ్డ కూడా చింకి చిల్లులతో ఉంది, ఇంకేముంది పేచివాడికి, మొత్తం గోచియే. భిక్షాపాత్ర పుచ్చుకున్నాడు రామచంద్ర ప్రభు, ఆ భిక్షాపాత్ర కూడా చూడలేమన్నమాట, అంత దరిద్రంగా ఉంది. అన్నం తినడానికి కొంతమంది ఇళ్లలో కంచాలు పెట్టుకుంటారు, 500 సంవత్సరాల క్రితం కంచాలు అయి ఉంటాయి, అవి సొట్ల పడిపోయి అసహ్యంగాను, అయినా మార్చబుద్ధి ఇది కొంతమందికి పాపం. అలాంటి సత్తు పళ్ళెం ఒట్టి పుచ్చుకొని దారిద్ర్యంతో ఇంటింటికి ముష్టెత్తుకు తిరుగుతున్నాడు. ఇంతలో ఆ ముష్టివాడికి, ఆ భిక్షుకుడికి శంకరుడు దర్శనమిచ్చాడు. నిజానికి మనం ముష్టివాడు అంటున్నాం కానీ ముష్టి శబ్దానికి పెద్ద అపశబ్దం ఏం కాదు, ముష్టి అంటే పిడికిలి అని, గుప్పెడు. ఇంటికి వచ్చిన వాళ్ళకి పూర్వం లేదనకుండా ఎంత దరిద్రుడైనా ఒక గుప్పెడు బియ్యం వేసేవారట. ఇలా అందరూ 10 గుప్పెళ్ళు వేస్తే వాడికి కావలసిన అన్నం వండుకోవడానికి బియ్యం దొరికేస్తాయి. ఇలా గుప్పెడుని సంస్కృతంలో ముష్టి అంటారు. ముష్టి ముష్టి బియ్యం బట్టి కడుతున్నాడు కనుక కొంతకాలానికి వాడు ముష్టివాడు అయిపోయాడంతే. ఇదే ముష్టి యుద్ధం అంటే, అంటే ఇలా పిడికిళ్ళు బిగించి అడుచుకుని తీసుకొని కొట్టుకుంటూ ఉంటారే బాక్సింగ్, ఆ రోజుల్లో ముష్టి యుద్ధం అన్నారు, ఇప్పుడేమో బాక్సింగ్ అని ఇంగ్లీష్లో పేరెట్టారంతే తెప్ప. వీడు ఇలా గుప్పెడు బియ్యం అడుక్కునే వీడు శంకరాచార్యుడికి కనపడగానే శంకరుడు, నాయన ఎంత కష్టపడుతున్నారో ఇంటింటికి అని కొంచెం జాలి చూపించేట. జాలి చూపించడం కాదండి, అనుభవిస్తే తెలుస్తుంది ఈ భిక్షుకత్వంలో ఉన్న బాధ ఏమిటో అన్నట. అప్పుడు శంకరుడు చిరునవ్వు నవ్వి, పేదరికం అంటే అంత బాధపడుతున్నావా, నిజంగా నేనే పేదవాడిని అయితే ఆ పేదరికాన్ని అనుభవిస్తాను తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచను, నేను అనుభవించగలను అన్నట. ఆయన నిజానికి ఆ మాట అనకూడదు అన్నాడు. ఎందుకన్నాడంటే ఆయన అంతటి వాడు గనక. ఎవడైనా ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పం నెరవేరి తీరుతుంది, అందులో జ్ఞానులు ఏదన్నా అన్నారో అది అయిపోతుంది. అందుకే నోటితోటి ఎప్పుడు అపశకునం పలకద్దు, చెడ్డ పలకద్దు అని చెప్పడానికి గల కారణం అది. అస్తమాటు నేను చచ్చిపోతున్నానో చచ్చిపోతున్నాను అంటే నిజంగా చస్తాం, నాకు దరిద్రంగా ఉందని నోటితో అంటే కొంతకాలానికి దరిద్రం వస్తుంది. అలా కాకుండా నేను సంపదలు పొందుతాను, నేను జ్ఞానిని అవుతాను, ఆరోగ్యంగా ఉంటాను అనుకోండి, ఆ ఉత్సాహం వల్ల మంచి వాక్శుద్ధి ఏర్పడుతుంది, తద్వారా ఏమైనా అవుతుంది. తథాస్తు దేవతలు ఉంటారని చెప్పారు అందుకే. అందులో మాబోటి వాళ్ళు శంకరాచార్యులు లాంటి వాళ్ళు ఏదన్నా 10 సార్లు అంటే అది అయిపోతుంది. ఆయన ఏమన్నాడు, నేనైతే దారిద్ర్యం అనుభవిస్తాను, నీలో ముష్టాండ్ అయితే ఆ బాధను అనుభవిస్తాను తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళను, చెయ్యి చాచను అన్నాడు. అన్న వెంటనే ఆ శరీరం విడిచిపెట్టేసి ఓ భిక్షుకుడి ఇంట్లో పుట్టాట. కటిక దరిద్రుడే, ఓ పేద కుటుంబంలో పుట్టాడు. ఈ దారిద్ర్య విప్రుడిగా పుట్టాక వీడికి పెళ్ళయ్యింది. ఆ జన్మలో పెళ్ళాం బిడ్డలు వచ్చారు. పూర్వజన్మలో మరి శంకరాచార్యులు కదా, నేను దారిద్ర్యం అనుభవిస్తానన్నాడు కదా, అందువల్ల ఏమైంది, ఆ రోజు నుంచి ఇతనికి దరిద్రం. ఎంత పాండిత్యం ఉన్నా ఎవడు రూపాయి ఎవడు ఇచ్చినా నిలవదు. ఎక్కడికైనా వెళ్ళి మంచి ఉపన్యాసం చెప్పాక వాళ్ళు 1000 పదార్లు ఇస్తే ఇంటికి వెళ్ళేలోపు ఆ డబ్బైనా పోయేది, లేదా ఎవడో వచ్చి పట్టుకుపోయేవాట. మొత్తం మీద ఇతనికి ఇంటికి వెళ్ళేసరికి 10 పైసలు మిగిలేదు కాదు. దాంతో భార్య విసుక్కునేది. ఆయన భార్య అదృష్టవశాత్తు పరమ పతివ్రత, ఎక్కువ కొట్టదట, రోజుకు 1000 దెబ్బలు మాత్రమే నెత్తి మీద కొడుతుందన్నమాట. ఎక్కువ తిట్లు తిట్టదు, రోజుకు 108 అష్టోత్తర శతనామాలే తిట్టేదిట ఆయన్ని. ఇటువంటి పతివ్రతతో ఈ బిడ్డలతో డబ్బు లేక నానాయాతన పడుతున్న, పూర్వజన్మలో దారిద్ర్యం సుఖంగా అనుభవిస్తానన్న కారణం చేత ఈ జన్మలో అలాగే అనుభవిస్తున్నాడు. ఈ కథ వింటున్న వాళ్ళైనా ఇంకెప్పుడు అస్తమాటును దరిద్రంగా ఉంది, చండాలంగా ఉంది, నేను చస్తున్నాను అని అనకండి. చచ్చిపోయే స్థితి వచ్చినా సరే నేను ఉత్సాహంగా ఉన్నా, నేను బతుకుతానండి. ఒక్క పైసా లేకపోయినా నేను సంపద కలిగిన వాడిని అనుకోండి, అలా అనగా అనగా కొంతకాలానికి మనకు సంపదలు వస్తాయి. ప్రద్వేషో బహుమానోవా సంకల్పాదుపజాయతే, సంకల్ప బలం వల్లే ఒకడి మీద ద్వేషం, ఒకడి మీద గౌరవం, మనకి సంపదలు, దారిద్ర్యం ఇవన్నీ వస్తున్నాయి. అంటే అన్నిటికీ మూల కారణం ఏమిటి? నీ మనస్సంకల్పమే. మన ఏవ ప్రధానం హి కారణం బంధమోక్షయో, ఒక బంధం పొందాలన్నా మోక్షం పొందాలన్నా మనస్సే మూలం అన్నిటికీ. నీ మనస్సులో పవిత్రత ఉంటే గొప్పవాడు అవుతావు, మనస్సులో నీచత్వం ఉంటే ఎంత గొప్పవాడివైనా పతనమవుతావు. కాబట్టి ఉపాసనా బలం ముందు మనస్సు నుంచి రావాలి, అప్పుడు భౌతిక ఉపాసన చెయ్యాలి. ఈయన అన్న మాటకి కట్టుబడి చివరికి ఆ దరిద్రం అనుభవిస్తున్నాడు. ఇలా ఉండగా ఓ తమాషా జరిగింది. ఆ దేశపు రాజుగారి కూతురు పెళ్ళయింది. ఆ పెళ్లికి మొత్తం దేశంలో ఉన్న పండితులందరికీ ఆహ్వాన పత్రం పంపాడు ఆయన. ఈ శంకరాచార్యులు వారు పరమ పండితుడు గనక చుట్టుపక్కల పండితులు ఆయన్ని బతిమాలి, ఎప్పుడు ఇంట్లో కూర్చుంటావు, ఒక రూపాయి సంపాదన లేదు, పండితుడివి ఎందుకు ఇలా కూర్చుంటావు, ఎవడైనా తన పాండిత్యాన్ని ప్రదర్శించాలి, అది శాస్త్ర నియమం. కాళిదాస్ అంతటి వాడు కూడా చూడండి, విక్రమార్కుడినో బోధుడినో పట్టుకున్నాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. రాజాశ్రయం లేకపోతే, గొప్పవాడు ఆశ్రయం లేకపోతే, ప్రచారం లేకపోతే వీడి గురించి ఏం తెలుస్తుంది? మన దగ్గర డబ్బు ఉంది, లేకపోతే విద్య ఉంది, వస్తువు ఉంది, ఇతరులకు అది ఇవ్వాలంటే మన దగ్గర ఉందని వాడికి తెలియాలి. అందువల్ల శాస్త్ర నియమం ఏమిటంటే, నిరాశ్రయాహ నశోభంతి కవిత వనిత లత అన్నారు. ఆశ్రయం లేకపోతే ముగ్గురు శోభించరట. అందులో ఒకటి కవిత్వం. కవిత్వానికి ఒక ఆశ్రయం కావాలి. నేను పండితుండే ఆంజనేయుడి గురించి చెబుతాను, కానీ భక్తి టీవీ అని ఒక మీడియా లేకపోతే ఎవరికి చెబుతాం? అప్పుడు ఇది ప్రచారం, తద్వారా మీరు విని తరిస్తారు. ఇది గురువునకు శిష్యునికి శ్రేయోదాయకం. కాబట్టి ఒక ఆశ్రయం వీడికి కావాలి. తర్వాత రెండోది వనిత. స్త్రీకి కూడా అంతే, ఎంత అందంగా ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఓ మంచి భర్త ఉంటే, భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటే అప్పుడు అది ఆనందం. కానీ ఏ అప్పుడు మొగుడు పిల్లలు కొట్టుకుంటూ ఉంటే, ఈశ్వరోమని ఏడుస్తూ కూర్చుంటే అది ఏం జీవితం, అందులో ఆనందమేముంది? కాబట్టి వనితకి కూడా ఒక ఆశ్రయం ఉండాలి. ఇక లత, తీగకు కూడా అంతే. తీగ అలా పైకి వెళ్ళడానికి ఒక తాడో గోడో ఏదో ఒకటి ఉంటే అల్లుకుని పైకి వెళ్ళిపోతుంది, సన్నజాజో బచ్చలో ఇంకోటో ఇంకోటో. కాబట్టి ఈ ముగ్గురికి ఆశ్రయం ఉండవలసినది. నేను చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, గొప్ప సంగీత విద్వాంసురాలు ఉంది, ఏం లాభం, దిక్కుమాల మొగుడు ఒక్కరోజు ప్రోగ్రాంకి వెళ్ళని వాడు, ఇంకా ఆవిడ బయటికి రాలేకపోయింది. అదే భర్త చేయూతనిస్తే ప్రపంచ ప్రసిద్ధి పొందగలుగుతుంది. కాబట్టి స్త్రీకి భర్త ఆశ్రయం కావాలి, లతకి ఏదో ఒక తేగో ఇంకోటో ఇంకోటో ఆశ్రయం కావాలి, కవిత్వానికి ఎవడో ఒకడు ఆశ్రయం ఇవ్వాలి. నీవు పండితుడివి, ఈ పాండిత్యం ప్రదర్శించకుండా ఇంట్లో కూర్చుంటే నీకు ధనం ఎలా వస్తుంది, కీర్తి ఎలా వస్తుంది, నీ కుటుంబాన్ని ఎలా పోషిస్తావు? మా మాట విను, రాజుగారు పిలిచారు పెళ్లికి, వెడదాం, నీకు కూడా కానుకలు వస్తాయంటే, సరే మీరు పిలిచారు వస్తున్నాను, అవి దక్కుతాయని నాకు నమ్మకం లేదు అని బయలుదేరేట. ఇక్కడ తమాషా జరిగింది. తీరా రాజుగారి కూతురు పెళ్ళి ప్రారంభిద్దాం అనుకున్న సమయానికి అసలు రాజ పురోహితుడికి ఎక్కడో ఇరుక్కుపోయాడు, రాలేకపోయాడు, వరదల్లో అవతల నుంచి అవతలకి రాలేకపోయాడు. పెళ్లి ప్రారంభించాలి, విఘ్నేశ్వరుడి పూజ మొదలెట్టాలి. ఎలా? రాజపురోహితుడు పరమ పండితుడు, అంతటి పండితుడు ఇక్కడ ఎవడున్నాడు అని రాజు అడిగాడు. పురోహితుడు రానప్పుడు అతని పరోక్షంలో, అతని లేకపోయినా అతని స్థానాన్ని భర్తీ చేసి ఇక్కడ నా కూతురు పెళ్లి జరిపించగలిగిన పండితుడు ఎవడైనా ఉన్నాడా అంటే, జనమంతా కలిసి ఇదిగో ఈ మహానుభావుడు ఉన్నాడని పునర్జన్మలో ఉన్న శంకరుణ్ణి తోశారు. ఆయన ముందుకొచ్చాడు. పసుపు విఘ్నేశ్వరుడి విగ్రహం తయారు చేసి ముద్ద చేస్తారు కదా, ఆ పశు విఘ్నేశ్వరుడు తయారు చేసి ఓం గణానాంత్వ గణపతి గుంహవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నూతిభిస్సేద సాధనం అన్నాడంతే గణపతి మంత్రం. టక్కన పశుపు విఘ్నేశ్వరుడు కాస్త అసలు విఘ్నేశ్వరుడిగా మారిపోయాట. రాజుగారికి ముచ్చెమట్లు పట్టాయి. ఏం గొప్పవాడండి ఈయన, పశుపు విఘ్నేశ్వరుడికి బొట్టు పెట్టి పూజ ప్రారంభించగానే అసలు విఘ్నేశ్వరుడు వచ్చాడు అనుకున్నట్ట. ఏదో మామూలు పశు విఘ్నేశ్వరుడికైతే కొబ్బరికాయ కొట్టో బెల్లం మొక్కో నైవేద్యం పెట్టేస్తాయి, ఈయన ఒరిజినల్ విఘ్నేశ్వరుడయ్యే. దాంతో పెళ్లి కోసం తయారు చేసిన పిండి వంటలు, ఆ మోదకాలు, పులిహార, లడ్డూలు, దద్దోజనం, కట్టుపొంగలి, గోంగూర పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, పులిహార, ఒకటండి అన్నీ పట్టుకొచ్చేసారట కంచాలకు కంచాలు. లక్షల మంది కోసం తయారు చేసిన భోజనం అంతా విఘ్నేశ్వరుడు కాదనుకున్నా అంటున్నాడు తొండంతో, లాగేసి మింగేస్తున్నట్టు. రాజుగారి కంగారు వచ్చి, అయ్యా గురువుగారు అసలు విఘ్నేశ్వరుని పట్టుకొచ్చారు, ఇక్కడి నుంచి మీరు గౌరీ కళ్యాణం అంటే గౌరీ వచ్చేసేటట్టుంది, శివకళ్యాణం అంటే శివుడు వచ్చేటట్టున్నాడు, తమరు దయతో ఈయన ఉద్వాసన చేసి పంపించేయండి, ఇంకెంతకంటే పిండి వంటలు లేవన్నట్టు. ఆయన చిరునవ్వు నవ్వి గణపతి యథాస్థానం ప్రవేశమనగానే మళ్ళీ పశు విఘ్నేశ్వరుడు అయిపోయాట. అప్పుడు అర్థమైంది రాజుగారికి ఈయన ఎంత గొప్పవాడు. ఆశ్చర్యం చెప్పంటారా, అన్ని పిండి వంటలు తినేసాడు గణపతి, ఆయన మాయమవగానే అంతకు 1000 రెట్లు మళ్ళీ పిండి వంటలు, ఇంతకంటే రుచి కలిగిన పిండి వంటలు 100,000 మంది కోసం తయారు చేయించాడు ఇంతకుపూర్వం రాజుగారు, ఇప్పుడు 10 లక్షల మందికి సరిపోయే ఆహార పదార్థాలు వచ్చాయట. ఇది గణపతి మహిమ అంటే. ఆ దెబ్బతో రాజు ఆశ్చర్యపోయాడు. సరిగ్గా ఆ సమయానికి ఒరిజినల్ పురోహితుడు వచ్చాడు, అసలు కుల పురోహితుడు. అప్పుడు శంకరాచార్యుడు, అసలు పురోహితుడు అంటగా మేము రాకూడదు, ఆయన చేతే చేయించండి అన్నాడు. అర్చన అయిపోయింది, కళ్యాణం అయిపోయింది. అయిపోయాక ప్రత్యేకంగా 100,000 బంగారు కాసులు తమకి తాంబూలం ఇస్తున్నాను అన్నట్టు. అయ్యా మీరు 100,000 కాదు, 1,00,000 ఇచ్చినా మీ పురోహితుడికి ఇవ్వాలి, నేనేదో మధ్యలో వచ్చిన వాడిని, ఆయనకే ఇచ్చేయండి అని తనకి ఇచ్చింది ఆయనకి ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చేశాడు? దారిద్ర్యం అనుభవిస్తానన్నాడు. దాంతో ఈయన నోటి వెంబడి అలా శని పలికించిందిట. దాంతో 1 రూపాయి కూడా పట్టుకెళ్లకుండా మొత్తం అసలు పురోహితుడికి ఇచ్చేశాడు. మళ్ళీ ఇంటికి చేతులు ఊపుకుంటూ వచ్చాడు. రాజుగారి కూతురు పెళ్లికి వెళ్ళాడు, పైగా పురోహితుడు లేకపోతే గణపతి పూజ చేయించట, ఏం డబ్బు తెస్తున్నాడో పాపం అని వాళ్ళ ఆవిడ మంగళహారతి పళ్ళెం పుచ్చుకుని కైకోన విహారతి గౌరీదేవి అని మంగళహారతి పళ్ళెం పట్టుకొచ్చింది. ఏం తెచ్చారంటే, పక్క వాళ్ళు ఏం తెస్తాడమ్మా మీ ఆయన, చూస్తూ చూస్తూ ఇంత పిచ్చివాడిని ఎలా కట్టుకున్నావు, రాజుగారు మెచ్చుకుని 100,000 కాసులు ఇస్తే కనీసం 1 కాసు ఇంటికి తెచ్చుకోరా, అన్నీ తీసుకెళ్ళి అసలు పురోహితుడికి ఇచ్చేశాడు అనగానే ఈ భార్యకి మండిపోయి అప్పడాల కర్రతో నెత్తి మీద 4 బాది దిక్కుమాలను పోగుండా అంటగట్టాడు మా నాన్న, 1 రూపాయి సంపాదన లేదు, ఇంటి నిండా పిల్లల్ని మాత్రం తెచ్చిపెట్టాడు అని తెగ తిట్టింది. వెంటనే నేను బయటకు వచ్చేసాట. వచ్చి తన ఇష్టదేవతని హనుమంతుణ్ణి ప్రార్థించాడు. అసలు అందుకోసం చెబుతున్నాం, ఆంజనేయ ఏం పాపం చేశాను నీ జన్మలో నాకు డబ్బు రావడం లేదని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలిసిన, నాయన నువ్వు నీ పూర్వజన్మలో శంకరాచార్యుడివి, ఆ రహస్యం మరుగున పెట్టిలా పుట్టావు నువ్వు, ఒకనొక కటిక పేదవాణ్ణి దరిద్రుణ్ణి చూసి నీలాంటి దారిద్ర్యం నాకు వస్తే భరిస్తాను, ఎవ్వడిని యాచించరు, డబ్బు నాకు అక్కర్లేదన్నావు, అందువల్ల ఈ జన్మలో నీకు దారిద్ర్యం తప్పదు అన్నాడు. అయితే నా పెళ్ళాం రోజు ఏడుస్తోంది, పిల్లలు ఏడుస్తున్నారు, ఇంక వాళ్ళకి దరిద్రం తీరదా అన్నాడు ఆయన. 2 ఉన్నాయి ఇక్కడ, నువ్వింట్లో ఉన్నంత వరకు నీ భార్యకి నీ పిల్లలకి డబ్బు రాదు, నువ్వు తప్పుకుంటే వాళ్ళకి డబ్బు వస్తుంది, వాళ్ళకి డబ్బు వచ్చేందుకు ఓ మార్గం చెబుతాను, ముందు వాళ్ళని ఒప్పించన్నాడు హనుమంతుడు. వెంటనే ఈయన ఏం చేశాడు, భార్య దగ్గరికి వెళ్ళి, భార్యామణి అనవసరంగా రోజు నన్ను తిడుతున్నావు, నేను ఒక నష్టజాతకుణ్ణి, నేను ఉన్నంతకాలం నీ గృహంలో 1 పైసా కూడా రాదు, నీకు ఇలాగే దరిద్రం తప్పదు, చావకుండా మాత్రం భగవంతుడు ఎంత అన్నం ఇస్తాడంతే, ఆహారం ఏదో కాస్తో కోస్తో వస్త్రం, అన్న వస్త్రాలు కొంచెం వస్తాయి తప్ప ఇంకా ఏ సంపదలు ఉండవు, బంగారపు పళ్ళాలు, కంచాలు, వెండి కుందులు, మంచాలు ఇవేమీ ఉండవు, నీకు డబ్బు కావాలా నేను కావాలా తెలుసుకో అన్నాడు. నువ్వుంటే ఏమిటి, పోతే నాకేమిటి, నాకు కావలసిందే డబ్బు, డబ్బు నాకు గుండెకాయ లబ్బ డబ్బు అని కొట్టుకోవడంలా డబ్బు డబ్బు అనే కొట్టుకుంటుంది, నువ్వు పోతే పోయావు నాకు డబ్బే కావాలందిట, మళ్ళీ ఆలోచించుకో, ఇక నేను తిరిగి రాను, నేను వస్తే డబ్బు ఉండదు, అంటే పోతే పోవయ్యా నాకు డబ్బే కావాలంది. అమ్మయ్య ఆ మాట అన్నావు కదా, ఇది ఆఖరిసారి వెళ్ళి వస్తున్నాను, ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఆవిడేమనుకుందిట, ఆ మొగుళ్ళంతా ఇలాగే అంటారు, రేపు డబ్బు వచ్చాక పిలక పట్టుకుని ఇంట్లోకి ఈడ్చుకు రాలేను అనుకుందిట. ఆవిడకి ఆ మాత్రం కండపుష్టి కూడా ఉందిలేండి. ఈయన పాపం నాకు మళ్ళీ ములక్కాడ కర్రలా ఉండేవాడు, ఆవిడ కొంచెం గజలక్ష్మి, అందుకని నేను ఈడ్చుకు రాలేకపోతానా అనుకుందిట. ఈయన బయటకు వచ్చేసాడు. హనుమ, మా ఆవిడ నేను అక్కర్లేదు డబ్బే కావాలంది, ఇప్పుడు డబ్బు రావాలంటే ఏం చేయాలంటే, అప్పుడు హనుమంతుడు శంకరుడికి చెప్పాడు, సప్తసర్గ పారాయణమని సుందరకాండని చెయ్యి, రోజుకు 7 సార్లు చెప్పను, నీ భార్యకి దగ్గరుండి చేయకు, ఉంటే నీకు ఫలించదు, ఇంచేదంటే నీ దరిద్ర జాతకం అటువంటిది కనుక, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి చిత్రకూట పర్వతానికి పో. చిత్రకూట పర్వతము అంటే రాముడు దాదాపు 11 సంవత్సరాలు లక్ష్మణునితో సీతతో అక్కడ వనవాసం చేశాడు, 14 ఏళ్ల వనవాసంలో ఎక్కువ కాలం ఉన్నది అక్కడే. 10 సంవత్సరాలు దాటి 11 ఏళ్ల మధ్యలో ఆయన చిత్రకూటల్లో ఒక శాసనం కూడా ఉంది, రామాయణం కూడా చెబుతున్నది మనకి. ఆ చిత్రకూట పర్వతం దగ్గర గంగానదీ తీరం, అదంతా మందాకిని అంటారు, పర్వతం చుట్టూత వడ్డాణంలాగా ఉంటుందన్నమాట గంగానది. ఆడవాడు నడువు చుట్టూ వడ్డాణం పెట్టుకున్నట్టుగా, మగవాడు బెల్ట్ పెట్టుకున్నట్టుగా చిత్రకూట పర్వతం చుట్టూత గంగ మందాకిని అనే పేరుతో ప్రవహిస్తుంది. ఒత్తప్పుడు వేసవకాలంలో అంత నీరు లేకపోయినా వర్షాకాలంలో చాలా బాగా ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఆ గంగ నిజంగా దేవగంగే. మందాకిని అంటే దేవలోకంలో ఉన్న గంగానదినే మందాకిని అనాలి. భూలోకంలో అది దేవస్వరూపం కనుక, దేవ ప్రాంతం కనుక అక్కడ కూడా మందాకిని అంటారు. కేదారంలో మందాకిని అంటారు, మళ్ళీ ఇక్కడ కూడా చిత్రకూటం దగ్గర కూడా మందాకిని అంటారు. మా పూర్వజన్మ సుకృతం వల్ల ప్రతి సంవత్సరం ఏదో చోట తీర్థయాత్రలకి ప్రజల్ని తీసుకెళ్ళి అక్కడ కథలు చెప్పడం వల్ల చిత్రకూట పర్వతానికి కూడా 2008 సంవత్సరంలో వెళ్ళాం, వేసవికాలంలో వెళ్ళాం. ఏమి అద్భుత క్షేత్రం అది! అక్కడే తులసీదాసు గారు రామచరిత మానస రాశాడు. చిత్రకూట పర్వతం పైన 100,000 మంది ఒక్కసారి కూర్చుని మీటింగ్ పెట్టుకోవచ్చు, అంతమంది ఓ పెద్ద ఉపన్యాస వేదిక పెట్టుకోవచ్చు. అందుకే భరతుడు రాముడితోటి మాట్లాడడానికి ఆ కొండ మీద కూర్చున్నాడు. ఆ కొండ చాలా ఎత్తుగా ఉంటుంది, అంత పైకి ఎక్కేసిన తర్వాత ఈ కొండ మీద ఇంకేముంటుంది, గుడి అనుకుంటాం మనం. ఇంకా పైకి ఎక్కితే ఆ గుడి దాటి ఆ హనుమంతుడి గుడి ఉంటుంది అక్కడ. ఆ గుడి దాటి వెళ్ళగానే పెద్ద మైదానం, కొండ మీద అంత మైదానం ఈ సృష్టిలో ఎక్కడా కనపడదు. విమానాశ్రయం కూడా అక్కడ ఉంది. అటువంటి ఆ దివ్య ప్రదేశం అక్కడ ఎందుకు చెబుతున్నానంటే, ఆ చిత్రకూట పర్వతం మీద ఒక హనుమదాలయం ఉన్నది. రామచంద్రుడు అంతటి వాడు హనుమంతుడి మీద ప్రేమతో ఆ గుడి కట్టినట్టు, ఆయన పూజించినట్టు స్థల పురాణం చెబుతున్నది. రామాయణంలో అన్నీ ఉండవుగా, కానీ పరాశర సంహిత వంటి వాటిలో ఉన్నాయి. హనుమంతుడు అంటే మాటల ఆయనని భగవంతుడు కూడా పూజించాడు, ఎందుకంటే అంత ఉత్తమ సేవకుడు గనక. ఆ హనుమంతుడి ఆలయానికి కింద నుంచి పైకి దాదాపు 1,000 మెట్లు ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఎంత మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళని ఎక్కేస్తారండి అక్కడికి. మోకాళ్ళ నొప్పులు వాళ్ళు సాధారణంగా ఆ కొండలు ఎక్కలేరు, ఇంట్లోనే గట్టిగా లిఫ్ట్ లేకపోతే 4 మెట్లు ఎక్కలేము. అటువంటిది అక్కడ మాత్రం మరి హనుమంతుడి అనుగ్రహం, ఎంత ఎక్కినా మోకాళ్ళు నొప్పెట్టవు. అదిగో అక్కడికి వెళ్ళమన్నాడు హనుమంతుడు మన శంకరాచార్యుల వారిని, మారు రూపంలో మరో జన్మలో ఉన్న ఆయనని. ఆయన ఏం చేశాడో, హనుమంతుడు ఏం చెప్పాడో, అక్కడ ఈ పారాయణ విధానం ఏమిటో, ఆ అద్భుత దివ్య కథా విశేషాలతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంతవరకు మంగళం మహత్. శ్రీయాంజనేయం.